మాథ్యూ మత్తయి జకర్యాకు దాదాపు 400 సంవత్సరాల ముందు మెస్సీ ఆయన నజరేయుడైన యేసు గురించి రాశాడు. 11:10 అతను ఇలా వ్రాశాడు, నేను ఫేవర్ అనే నా దండను తీసుకుని దానిని ఉల్లంఘించాను. నేను అన్ని దేశాలతో చేసిన ఒడంబడికను, మోషే ద్వారా దేవుడు చేసిన ఒడంబడిక రద్దు చేశాను. ఆ రోజున అది రద్దు చేయబడింది. కాబట్టి నన్ను చూస్తున్న మందలోని పీడితులు అది ప్రభువు వాక్యమని తెలుసుకున్నారు. 12:10 అతను ఇలా వ్రాశాడు, నేను దావీదు ఇంటిపై మరియు జెరూసలేం నివాసులపై దయ మరియు ప్రార్థన, క్రీస్తు ప్రాయశ్చిత్త త్యాగం యొక్క ఆత్మను కుమ్మరిస్తాను. వారు కుట్టిన నా వైపు చూస్తారు. రోమన్ సైనికుడు యేసును సిలువపై గుచ్చాడు. 13:1 ఆ రోజున దావీదు ఇంటివారికి మరియు జెరూసలేం నివాసులకు పాపం మరియు అపవిత్రత నుండి వారిని శుభ్రపరచడానికి ఒక ఫౌంటెన్ తెరవబడుతుంది. మాథ్యూ తన పుస్తకాన్ని అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని పేర్కొంటూ ప్రారంభించాడు. అబ్రాహాము నుండి దావీదు వరకు అన్ని తరాలు 14 తరాలు మరియు దావీదు నుండి బబులోనుకు బహిష్కరణకు 14 తరాలు మరియు బబులోనుకు బహిష్కరణ నుండి క్రీస్తు వరకు 14 తరాలు. మీకా 5:2 ప్రవచించబడినట్లుగా యేసు బేత్లెహేములో మేరీకి జన్మించాడు. అయితే యూదా వంశాలలో ఉండలేని బేత్లెహేము ఎఫ్రాతా, నీ నుండి ఇస్రాయేలులో పాలించేవాడు నా కోసం వస్తాడు. దీని పుట్టుక పురాతన కాలం నుండి, ప్రాచీన రోజుల నుండి వచ్చింది. హేరోదు యొక్క శాసనం కారణంగా ఒక దేవదూత జోసెఫ్ మరియు మేరీలను ఈజిప్టుకు పారిపోవాలని ఆదేశించాడు. హేరోదు మరణం తరువాత వారు నజరేతుకు తిరిగి వచ్చారు. అతను తన పరిచర్య ప్రారంభించే వరకు అక్కడ నివసించాడు. జాన్ బాప్టిస్ట్ యొక్క సందేశం. ఆ రోజుల్లో బాప్టిస్ట్ యోహాను యూదయారణ్యంలో పశ్చాత్తాపపడండి, పరలోక రాజ్యం దగ్గర్లో ఉంది అని బోధిస్తూ వచ్చాడు. ఏలయనగా యెషయా ప్రవక్తచే చెప్పబడినది ఆయనే, అరణ్యములో కేకలు వేయువాని స్వరము, ప్రభువు మార్గమును సిద్ధపరచుము, అతని త్రోవలను సరాళము చేయుము. యోర్దాను చుట్టుపక్కల ఉన్న ప్రాంతమంతాకి వెళుతుండగా వారు తమ పాపాలను ఒప్పుకుంటూ జోర్దాన్ నదిలో అతనిచే బాప్తిస్మం తీసుకున్నారు. అప్పుడు యేసు గలిలయ నుండి జోర్దాన్ వద్ద యోహాను వద్దకు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చాడు. జాన్ అతనిని ఆపి, నేను నీచేత బాప్తిస్మము పొందాలి మరియు నీవు నా దగ్గరకు వస్తావా? కాని యేసు అతనికి జవాబిచ్చాడు, ఇప్పుడు అలా ఉండనివ్వండి, ఎందుకంటే మనం అన్ని నీతిని నెరవేర్చడం సరైనది. యేసు యొక్క డెవిల్స్ టెంప్టేషన్స్. అప్పుడు యేసు 3 వేర్వేరు విధానాలలో డెవిల్ చేత శోధించబడటానికి అరణ్యానికి ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. క్రీస్తులో ఉన్నవారికి వ్యతిరేకంగా ఈరోజు అతను ఉపయోగించే అదే విధానాలు అతని చర్చి. ఆహారం కోసం కోరిక, మాంసం యొక్క కామం. అధికారం కోసం కోరిక, జీవితం యొక్క అహంకారం. వస్తువులపై కోరిక, కంటి కోరిక. ప్రతి శోధనతో యేసు ఇది వ్రాయబడింది అని ప్రత్యుత్తరమిచ్చాడు. కాబట్టి డెవిల్ మరింత అనుకూలమైన సమయం కోసం విడిచిపెట్టాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, దెయ్యం ఈ 3 మానవ బలహీనతలను ప్రలోభపెట్టడానికి ఉపయోగిస్తుంది. వ్యాఖ్య ముగింపు. యోహాను బంధించబడ్డాడని యేసు విని గలిలయకు తిరిగి వచ్చి యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరేలా సముద్రం ఒడ్డున ఉన్న కపెర్నహూములో జెబూలూను మరియు నఫ్తాలి ప్రాంతంలో నివసించాడు. మరియు నఫ్తాలి దేశము యోర్దాను అవతల సముద్రమార్గము, అన్యజనుల గలిలయ. తర్వాత ఆయన గలిలయ అంతటా వెళ్లి వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజలలోని ప్రతి వ్యాధిని, ప్రతి బాధను స్వస్థపరిచాడు. అతని కీర్తి వ్యాప్తి చెందింది మరియు గొప్ప జనసమూహము గలిలయ మరియు దెకపోలిస్ నుండి మరియు యెరూషలేము మరియు యూదే నుండి మరియు జోర్డాన్ అవతల నుండి ఆయనను వెంబడించారు. యేసు క్షమాపణ కోసం తన సందేశాన్ని బోధించడం ప్రారంభించాడు. వారి నాయకులుగా కాకుండా అధికారం కలిగి ఉన్నాడు. దీవెనలు. ఆత్మలో పేదవారు వారి స్వంత పాపాన్ని మరియు దేవుని నీతిని గుర్తించేవారు. దుఃఖించేవారు జీవితంలో తమ భౌతిక దుస్థితి గురించి కాకుండా వారి ఆధ్యాత్మిక బలహీనత గురించి సంతోషంగా లేనివారు. సౌమ్యుడు గర్వం, అహంకారం లేదా గర్వం లేనివారు. ధర్మం కోసం ఆకలి మరియు దాహం ఉన్నవారు దేవునికి సరైనది మరియు సంతోషకరమైనది చేయాలని నిరంతరం కోరుకుంటారు. దయగలవారు, తీర్పు చెప్పనివారు లేదా ఖండించేవారు కాదు. స్వచ్ఛమైన హృదయం, నిజాయితీపరులు, అబద్ధాల నుండి విముక్తి, మట్టి, కల్తీ, అవినీతి వంటి వాటి నుండి విముక్తి. పీస్మేకర్లు తమ తోటివారితో శాంతిగా జీవిస్తూ ఇతరులకు కూడా అదేవిధంగా సహాయం చేసేవారు. విశ్వాసకులు నీతిమంతులు హింస, ఒత్తిడి, టెంప్టేషన్లు లేదా కోరికలతో సంబంధం లేకుండా క్రీస్తు పట్ల నిజమైన జీవి. ఉప్పు మరియు కాంతి. మీరు భూమికి ఉప్పు, కాని ఉప్పు దాని రుచిని కోల్పోతే దాని లవణం ఎలా పునరుద్ధరించబడుతుంది? బయటపడేయడం, ప్రజల కాళ్ల కింద తొక్కడం తప్ప ఇంకేం మంచిది కాదు. నీవు ప్రపంచానికి వెలుగువి. కొండపై ఉన్న నగరం దాచబడదు. అలాగే ప్రజలు దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు, కాని ఒక స్టాండ్ మీద ఉంచుతారు. అది ఇంట్లో అందరికీ వెలుగునిస్తుంది. కంపైలర్ యొక్క వ్యాఖ్య: ప్రజలు మీ చర్యలను మరియు జీవనశైలిని గమనిస్తారు మరియు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కీర్తిని ఇస్తారు, దానిని ఇతరులు గమనించారు. వ్యాఖ్యను ముగించు. చట్టాన్ని నెరవేర్చండి. నేను ధర్మశాస్త్రాన్ని లేదా ప్రవక్తలను రద్దు చేయడానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని రద్దు చేయడానికి రాలేదు, కాని వాటిని నెరవేర్చడానికి వచ్చాను. ఎందుకంటే మీ నీతి శాస్త్రుల మరియు పరిసయ్యుల కంటే ఎక్కువగా ఉంటే తప్ప మీరు ఎప్పటికీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని నేను మీకు చెప్తున్నాను. కంపైలర్ యొక్క వ్యాఖ్య: దేవుడు మోషే ద్వారా చేసిన ఒడంబడిక స్థానంలో నీతి యొక్క ఒడంబడిక వచ్చే సమయం ఆసన్నమైంది. పరిసయ్యులకు నీతి జీవన విధానంగా మనుషులకు కనబడుతుంది. నన్ను చూడు, నేను ఎంత బాగున్నానో చూడు. వ్యాఖ్యను ముగించు. తేడాలను పరిష్కరించండి మరియు పునరుద్ధరించండి. హత్య చేయవద్దు, మరియు ఎవరు హత్యలు చేసినా తీర్పుకు బాధ్యులు అవుతారు. అయితే నేను మీతో చెప్తున్నాను, తన సోదరునిపై కోపంగా చంపాలనే కోరిక, ప్రతి ఒక్కరూ తీర్పుకు గురవుతారు. మీ సోదరుడిపై మీకు ఏమైనా వ్యతిరేకత ఉంటే వెంటనే రాజీపడండి. మీ అపవాదితో త్వరగా రాజీపడండి. కంపైలర్ యొక్క వ్యాఖ్య: మీరు చెప్పినట్లు విన్నారు అనేది బహుశా రబ్బీల బోధన. వ్యాఖ్యను ముగించు. శాశ్వత జీవితానికి హానికరమైన చర్యలు. వ్యభిచారం చేయకూడదు అని చెప్పబడిందని మీరు విన్నారు. కాని నేను మీతో చెప్తున్నాను, ఒక స్త్రీని కామంతో చూసే ప్రతి ఒక్కరూ ఇప్పటికే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేశారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: మరొకరి జీవిత భాగస్వామిని కోరుకునే వ్యక్తి వివాహ ఒడంబడికకు నిజం కాదు. వారు వ్యభిచారి. వ్యాఖ్యను ముగించు. విడాకులు లేదా దూరంగా ఉంచడం. ఎవరైనా తన భార్యకు విడాకులు ఇస్తే ఆమెకు విడాకుల ధ్రువీకరణ పత్రం ఇవ్వనివ్వండి అని కూడా చెప్పబడింది. కాని నేను మీతో చెప్తున్నాను, లైంగిక దుర్నీతి కారణంగా తప్ప తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రతి ఒక్కరూ ఆమెను వ్యభిచారం చేసేలా చేస్తారు. మరియు విడాకులు తీసుకున్న స్త్రీని వివాహం చేసుకునే వ్యక్తి వ్యభిచారం చేస్తాడు. తప్పుడు ప్రమాణాలు మరియు ప్రమాణాలు. అబద్ధ సాక్ష్యమైన అబద్ధ సాక్ష్యమివ్వవద్దు, కాని మీరు ప్రమాణం చేసిన దానిని ప్రభువుకు నెరవేర్చండి అని పూర్వీకులతో చెప్పబడిందని మీరు విన్నారు. కాని నేను మీతో చెప్తున్నాను, మీరు ప్రమాణం చేయకండి. కంపైలర్ యొక్క వ్యాఖ్య: దేవుని సాక్షిగా పిలవడం ఒక సాధారణ పద్ధతి అని గట్టిగా సూచించడం మీరు విన్నారు. కాబట్టి మీరు చెప్పేది కేవలం అవును లేదా కాదు అని ఉండనివ్వండి. దీనికంటే ఎక్కువ ఏదైనా చెడు ఉద్దేశం నుండి వస్తుంది. వ్యాఖ్యను ముగించు. మంచి చేయడం ద్వారా కూడా పొందడం. కంటికి కన్ను, పంటికి పంటి అని చెప్పబడిందని మీరు విన్నారు. సమీపించడం. ఎవరైనా మిమ్మల్ని ఒక మైలు వెళ్లమని బలవంతం చేస్తే అతనితో 2 మైళ్లు వెళ్ళండి. నీ దగ్గర అడుక్కునేవాడికి ఇవ్వు, నీ దగ్గర అప్పు తీసుకునేవాడికి కాదనకు. ప్రేమ మరియు ద్వేషం. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు అని చెప్పబడినట్లు మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్తున్నాను, మీ శత్రువులను ప్రేమించండి మరియు మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. తద్వారా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులు అవుతారు. ఎందుకంటే ఆయన తన సూర్యుడు చెడ్డవారిపై మరియు మంచివారిపై ఉదయించేలా చేస్తాడు, మరియు నీతిమంతుల మీద మరియు అన్యాయం చేసేవారిపై వర్షం కురిపించాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించేవారిని నువ్వు ప్రేమిస్తే నీకు ఏ ప్రతిఫలం ఉంటుంది? పన్ను వసూలు చేసేవారు కూడా అలాగే చేయలేదా? మరియు మీరు మీ సోదరులకు మాత్రమే నమస్కరిస్తే ఇతరుల కంటే మీరు ఏమి చేస్తున్నారు? అన్యజనులు కూడా అలాగే చేయలేదా? కంపైలర్ యొక్క వ్యాఖ్య: దేవుడు ప్రేమిస్తాడు, దెయ్యం ద్వేషిస్తుంది. ఏది అనుసరించాలనేది మీ ఇష్టం. వ్యాఖ్యను ముగించు. వ్యక్తిగత గుర్తింపు మరియు దృష్టిని కోరడం. ఇతరులకు కనబడేలా వారి ఎదుట నీ ధర్మాన్ని పాటించకుండా జాగ్రత్తపడండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి నుండి మీకు ఎలాంటి ప్రతిఫలం ఉండదు. కాని మీరు పేదవారికి ఇచ్చినప్పుడు గుర్తింపు కోసం వెతకకండి, దేవుని మహిమను పొందేలా చేయండి. మీరు ప్రార్థించేటప్పుడు మీరు కపటులలా ఉండకూడదు, ఎందుకంటే వారు ఇతరులు చూడాలని ఇష్టపడతారు, వ్యక్తిగతంగా ప్రార్థిస్తారు మరియు మీ అనేక మాటల కోసం కాదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులకు కనిపించేలా కపటులలా దిగులుగా కనిపించకండి. కాని మీరు ఉపవాసం ఉన్నప్పుడు స్వీయ దృష్టిని తీసుకురాకుండా ప్రైవేట్గా చేయండి. కంపైలర్ యొక్క వ్యాఖ్య, దేవుణ్ణి మహిమపరచడం కంటే వ్యక్తిగత గుర్తింపును కోరుకోవడం ధర్మబద్ధంగా జీవించడం కాదు. వ్యాఖ్యను ముగించు. స్వర్గంలో నిధులు. భూమిపై మీ కోసం నిధులను దాచుకోకండి, అక్కడ చిమ్మట మరియు తుప్పు నాశనం చేస్తాయి మరియు దొంగలు ఎక్కడ పగులగొట్టి దొంగిలిస్తారు. కాని మీ హృదయం ఉన్నట్లుగా పరలోకంలో మీకోసం నిధులు సమకూర్చుకోండి. కంటి శరీరానికి దీపం. ఇది దేనిలో కొనసాగుతుందో జాగ్రత్తగా ఉండండి. ఎవరూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేరు. మీరు దేవుణ్ణి సేవించలేరు మరియు ధనవంతులు కావడానికి మీ మనసు పెట్టలేరు. ఆతృతగా కాబట్టి నేను మీకు చెప్తున్నాను, మీ జీవితం గురించి చింతించకండి. మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు మీరు చింతిస్తున్నవన్నీ మీకు చేర్చబడతాయి. తీర్పునిస్తోంది. మీరు తీర్పు తీర్చబడని విధంగా తీర్పు తీర్చవద్దు. తీర్పుతో మీరు తీర్పు తీర్చబడతారని మీరు పలుకుతారు మరియు మీరు ఉపయోగించే కొలతతో అది మీకు కొలవబడుతుంది. దేవుని చిత్తం నెరవేరాలని అడగండి. అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది. వెతకండి మరియు మీరు కనుగొంటారు. తట్టండి మరియు అది మీకు తెరవబడుతుంది. పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగేవారికి మంచి విషయాలు ఇవ్వండి. గోల్డెన్ రూల్. ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారో వారికి కూడా చేయండి. స్వర్గ ప్రవేశ మార్గం. ఇరుకైన ద్వారం ద్వారా ప్రవేశించండి. నాశనానికి దారితీసే ద్వారం విశాలమైనది మరియు మార్గం సులభమైనది. దాని ద్వారా ప్రవేశించేవారు చాలామంది ఉన్నారు. జీవానికి నడిపించే ద్వారం ఇరుకైనది మరియు మార్గం కఠినమైనది. దానిని కనుగొనేవారు చాలా తక్కువ. మీ ఫలం చర్యల ద్వారా గుర్తించబడుతోంది. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త వహించండి. వారు గొర్రెల బట్టలతో మీ వద్దకు వస్తారు, కాని లోపల క్రూరమైన తోడేళ్లు. మీరు వారి చర్యల ద్వారా వారిని గుర్తిస్తారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, ఇతరుల అభిప్రాయాలు మరియు వివరణలను వినడం మాత్రమే కాకుండా శ్రద్ధగల అధ్యయనం అవసరమయ్యే దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం అనేది గుర్తింపు అవసరం. వ్యాఖ్యను ముగించు. ఐ నెవర్ నో యూ. ప్రభువా, ప్రభువా అని నాతో చెప్పే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కాని పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తం చేసేవాడు. ఆ దినమున అనేకులు నాతో, ప్రభూ, ప్రభూ, మేము నీ నామమున ప్రవచించి నీ నామమున దయ్యములను వెళ్లగొట్టి నీ నామమున అనేక గొప్ప కార్యములు చేయలేదా? ఆపై నేను వారితో ఇలా ప్రకటిస్తాను, నేను నిన్ను ఎన్నడూ ఎరుగను, దుర్మార్గులారా నన్ను విడిచిపెట్టుము. యేసుపై మీ ఇంటిని నిర్మించండి, దాని బలమైన పునాది. నా ఈ మాటలు విని వాటిని పాటించే ప్రతి ఒక్కరూ రాతి బలమైన పునాది మీద తన ఇంటిని కట్టుకున్న జ్ఞానిలా ఉంటారు. నా ఈ మాటలు విని వాటిని చేయనివారు ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్న మూర్ఖుడిలా ఉంటారు. బలమైన పునాది కాదు మరియు దాని పతనం చాలా గొప్పది. అతని బోధనకు జనాలు ఆశ్చర్యపోయారు. బోధలు అతను అద్భుత స్వస్థత ద్వారా తన బోధనను ప్రదర్శించడం ప్రారంభించాడు. బోధనలు అతని చర్యల ద్వారా అతని బోధనలను ప్రదర్శించడం ప్రారంభిస్తాయి. కుష్ఠురోగిని శుభ్రపరుస్తుంది. అతను, యేసు, పర్వతం నుండి దిగివచ్చినప్పుడు గొప్ప సమూహాలు ఆయనను వెంబడించాయి. మరియు అదిగో ఒక కుష్ఠురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, ప్రభూ, నీకిష్టమైతే నన్ను శుద్ధి చేయగలవు అన్నాడు. మరియు యేసు తన చేయి చాచి అతనిని ముట్టుకుని, నేను చేస్తాను, శుభ్రంగా ఉండు, మరియు వెంటనే అతని కుష్ఠు వ్యాధి శుద్ధి చేయబడింది. మరియు యేసు అతనితో, నువ్వు ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా చూసుకో, కాని వెళ్లి యాజకుడికి నిన్ను చూపించి వారికి రుజువు కోసం మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు అని చెప్పాడు. తుఫానును శాంతపరుస్తుంది. ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. మరియు ఇదిగో సముద్రంలో పెద్ద తుఫాను వచ్చింది, తద్వారా పడవ అలలచే కొట్టుకుపోయింది, కాని అతను నిద్రపోతున్నాడు. మరియు వారు వెళ్లి అతనిని మేల్కొలిపి, ప్రభూ, మమ్మల్ని రక్షించు, మనం నశించిపోతున్నాం. మరియు అతను వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు? అప్పుడు అతను లేచి గాలిని మరియు సముద్రాన్ని మందలించాడు, మరియు అక్కడ గొప్ప ప్రశాంతత ఏర్పడింది. మరియు ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఇతడు ఎలాంటివాడు? గాలులు మరియు సముద్రాలు కూడా అతనికి విధేయత చూపుతాయి. దయ్యం పట్టిన స్వస్థత. అతడు అవతలివైపు అంటే గదరేనీయుల దేశానికి వచ్చినప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయటికి వస్తూ ఎవరూ ఆ దారిలో వెళ్లలేనంత భయంకరంగా అతనికి ఎదురుపడ్డారు. ఇదిగో దేవుని కుమారుడా, మాతో నీకేమి సంబంధం? సమయానికి ముందే మమ్మల్ని హింసించటానికి వచ్చావా అని అరిచారు. ఇప్పుడు చాలా పందుల గుంపు వాటికి కొంత దూరంలో మేస్తోంది, మరియు దయ్యాలు మమ్మల్ని వెళ్లగొట్టినట్లయితే పందుల మందలోకి పంపండి అని ఆయనను వేడుకున్నాయి. మరియు అతను వారితో వెళ్ళండి అన్నాడు. కాబట్టి వారు బయటకు వచ్చి పందులలోకి వెళ్లారు. ఇదిగో మందం మొత్తం నిటారుగా ఉన్న ఒడ్డు నుండి సముద్రంలోకి పరుగెత్తి నీటిలో మునిగిపోయింది. పశువుల కాపరులు పారిపోయారు, మరియు వారు పట్టణంలోకి వెళ్లి ముఖ్యంగా దయ్యాలు పట్టిన మనుష్యులకు ఏమి జరిగిందో చెప్పారు. ఇదిగో పట్టణమంతా యేసును కలుసుకోవడానికి బయలుదేరి వచ్చి ఆయనను చూసి తమ ప్రాంతం విడిచి వెళ్లమని వేడుకున్నారు. పక్షవాతం నయమైంది. అతను పడవ ఎక్కి దాటి తన సొంత నగరానికి వచ్చాడు. మరియు అదిగో కొందరు మంచముమీద పడుకుని ఉన్న పక్షవాత రోగిని ఆయన యొద్దకు తెచ్చిరి. మరియు యేసువారి విశ్వాసమును చూచి పక్షవాత రోగితో, నా కుమారుడా, ధైర్యము తెచ్చుకునుము, నీ పాపాలు క్షమించబడ్డాయి, మరియు ఇదిగో కొంతమంది శాస్త్రులు ఈ వ్యక్తి దూషిస్తున్నాడు అని తమలో తాము చెప్పుకున్నారు. అయితే యేసువారి ఆలోచనలను తెలుసుకుని, మీ హృదయాలలో చెడుగా ఎందుకు ఆలోచిస్తున్నావు? మీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడం లేదా లేచి నడవండి అని చెప్పడం దేనికి సులభం? అయితే భూమ్మీద పాపాలను క్షమించే అధికారం మనుష్యకుమారునికి ఉందని మీరు తెలుసుకునేలా ఆ తర్వాత అతను పక్షవాతంతో, లేచి నీ మంచాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు. మరియు అతను లేచి ఇంటికి వెళ్లాడు. జనసమూహములు అది చూచి భయపడి మనుష్యులకు అధికారమిచ్చిన దేవుణ్ణి మహిమపరిచారు. పునరుద్ధరించబడిన జీవితం. అతడు వారితో ఈ మాటలు చెప్పుచుండగా, ఇదిగో ఒక పాలకుడు వచ్చి అతని ముందు మోకరిల్లి, నా కూతురు ఇప్పుడే చనిపోయింది, అయితే వచ్చి ఆమె మీద చెయ్యి వేయండి, ఆమె బ్రతుకుతుంది అని చెప్పాడు. యేసు లేచి తన శిష్యులతో కలిసి ఆయనను వెంబడించెను. స్త్రీ స్వస్థత పొందింది. ఇదిగో 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అతని వెనుకకు వచ్చి అతని వస్త్రం అంచుని తాకింది. ఎందుకంటే నేను అతని వస్త్రాన్ని తాకితేనే నాకు స్వస్థత చేకూరుతుంది. యేసు తిరిగి ఆమెను చూసి, కుమారా, ధైర్యము తెచ్చుకో, నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది, మరియు వెంటనే ఆ స్త్రీ స్వస్థత పొందింది. మరియు యేసు పాలకుడి ఇంటికి వచ్చి వేణువు వాయించేవారిని మరియు జనసమూహాన్ని చూసి, వెళ్ళిపో, ఆ అమ్మాయి చనిపోలేదు, నిద్రపోతోంది అని చెప్పాడు. మరియు వారు అతనిని చూసి నవ్వారు. అయితే జనసమూహాన్ని బయటపెట్టినప్పుడు అతను లోపలికి వెళ్లి ఆమె చేయి పట్టుకున్నాడు, మరియు అమ్మాయి లేచింది. మరియు దీని నివేదిక ఆ జిల్లా అంతటా వ్యాపించింది. అంధులు నయమయ్యారు. యేసు అక్కడి నుండి వెళుతుండగా ఇద్దరు గుడ్డివారు, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు అని బిగ్గరగా కేకలు వేస్తూ ఆయనను వెంబడించారు. అతను ఇంట్లోకి ప్రవేశించినప్పుడు గుడ్డివారు అతని దగ్గరకు వచ్చారు, మరియు యేసు వారితో, నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా? వాళ్లు ఆయనతో, అవును ప్రభూ అన్నారు. అప్పుడు ఆయన వాళ్ల కళ్లను ముట్టుకుని, మీ విశ్వాసం ప్రకారం మీకు జరగాలి అన్నాడు. మరియు వారి కళ్లు తెరవబడ్డాయి. దాని గురించి ఎవరికీ తెలియకుండా చూసుకోండి అని యేసు వారిని కఠినంగా హెచ్చరించాడు. అయితే వారు వెళ్లిపోయి ఆ జిల్లా అంతటా అతని కీర్తిని వ్యాప్తి చేశారు. మ్యూట్ హీల్ అతని దగ్గరకు రాక్షస పీడితుడైన మూగవానిని తీసుకొచ్చారు. మరియు దయ్యం వెళ్లగొట్టబడినప్పుడు మూగవాడు మాట్లాడాడు. మరియు జనసమూహము ఆశ్చర్యపడి, ఇస్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు, అయితే పరిసయ్యులు, అతను దయ్యాల అధిపతి ద్వారా దయ్యాలను వెళ్లగొడతాడు అన్నారు. ఆయన చర్యలను అనుసరించి యేసు దయ్యాలను వెళ్లగొట్టడం దయ్యాల అధిపతి అని పరిసయ్యులు అన్నారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, యేసు స్వస్థతలు అతను మర్త్య మనిషి కంటే ఎక్కువ అని రుజువు. అతను మానవ శరీరంలో దేవుడు తండ్రిని మహిమపరుస్తాడు. కొందరు అతని దేవతను గుర్తించారు, మరికొందరు నిరాకరించారు. వ్యాఖ్యను ముగించు. ఉపమానాలు. ఒక రైతు తన విత్తనం విత్తడానికి బయలుదేరాడు. అతను విత్తనాన్ని చల్లుతుండగా కొన్ని దారిలో పడ్డాయి. పక్షులు వచ్చి దానిని తిన్నాయి. కొన్ని మట్టి లేని రాతి ప్రదేశాలపై పడ్డాయి. నేల నిస్సారంగా ఉన్నందున ఇది త్వరగా పెరిగింది. అయితే సూర్యుడు ఉదయించేసరికి మొక్కలు కాలిపోయాయి. వేర్లు లేకపోవడంతో అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముళ్లపొదల్లో పడ్డాయి. అవి పెరిగి మొక్కలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇంకా ఇతర విత్తనాలు మంచి నేలమీద పడ్డాయి. అక్కడ అది పంటను ఉత్పత్తి చేస్తుంది. నాటిన దానికంటే 160 లేదా 30 రెట్లు. వివరణోపమానము యొక్క విత్తేవాని ఉపమానం ఏమిటో వినండి. ఎవరైనా రాజ్యాన్ని గురించిన సందేశాన్ని విని దానిని అర్థం చేసుకోనప్పుడు దుష్టుడు వచ్చి అతని హృదయంలో నాటిన దానిని లాక్కుంటాడు. దారి పొడవునా నాటిన విత్తనం ఇది. రాతి ప్రదేశాలలో పడిన విత్తనాన్ని స్వీకరించినవాడు ఆ మాట విని ఒక్కసారిగా ఆనందంతో స్వీకరించేవాడు. కాని అతనికి రూట్ లేనందున అతను కొద్దికాలం మాత్రమే ఉంటాడు. పదం వల్ల ఇబ్బంది లేదా హింస వచ్చినప్పుడు అతను త్వరగా పడిపోతాడు. ముళ్ల మధ్య పడిన విత్తనాన్ని స్వీకరించినవాడు మాట వినేవాడు అయితే ఈ జీవితపు చింతలు సంపదల మోసం ఫలించకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే మంచి నేలమీద పడిన విత్తనాన్ని అందుకున్నవాడు మాట విని అర్థం చేసుకున్నవాడు. అతను ఒక పంటను పండిస్తాడు. విత్తిన దానికంటే 160 లేదా 30 రెట్లు దిగుబడి ఇస్తాడు. ముగింపు వివరణ. పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన వ్యక్తి లాంటిది. అయితే అందరూ నిద్రిస్తుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కలు విత్తాడు మరియు వెళ్ళిపోయాడు. గోధుమలు మొలకెత్తినప్పుడు మరియు తలలు ఏర్పడినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపించాయి. యజమాని సేవకులు అతని దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు మీ పొలంలో మంచి విత్తనం విత్తలేదా? అప్పుడు కలుపు మొక్కలు ఎక్కడ నుండి వచ్చాయి? శత్రువు ఇలా చేశాడు అని జవాబిచ్చాడు. సేవకులు అతనిని, మేము వెళ్లి వాటిని పైకి లాగాలని మీరు కోరుకుంటున్నారా? కాదు, ఎందుకంటే మీరు కలుపు మొక్కలను లాగే సమయంలో మీరు వాటితో గోధుమలను వేరు చేయవచ్చు. కోత వరకు రెండూ కలిసి పెరగనివ్వండి. ఆ సమయంలో నేను హార్వెస్టర్లకు చెబుతాను, మొదట కలుపు మొక్కలను సేకరించి వాటిని కాల్చడానికి కట్టలుగా కట్టండి. అప్పుడు గోధుమలు సేకరించి నా కొట్టంలోకి తీసుకురండి. వివరణోపమానము యొక్క మంచి విత్తనాన్ని విత్తినవాడు మనుష్యకుమారుడు. క్షేత్రమే లోకము. మంచి విత్తనము రాజ్యపు కుమారులను సూచిస్తుంది. కలుపు మొక్కలు దుష్టుని కుమారులు. వాటిని విత్తే శత్రువు దెయ్యం. కోతకాలము యుగసమాప్తము. కోతకునువారు దేవదూతలు. కలుపులను తీసి అగ్నిలో కాల్చినట్లు అది యుగాంతంలో ఉంటుంది. మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు మరియు వారు అతని రాజ్యం నుండి పాపానికి కారణమయ్యే ప్రతిదాన్ని మరియు చేసే ప్రతిదాన్ని కలుపుతారు. వారు వారిని అగ్నిగుండంలో పడవేస్తారు. అక్కడ రోదనలు మరియు పళ్ళు కురుకులు ఉంటాయి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునివలే ప్రకాశిస్తారు. చెవులు ఉన్నవాడు వింటాడు. ముగింపు వివరణ. పరలోక రాజ్యం ఒక ఆవాల గింజలాంటిది. దానిని ఒక మనిషి తీసుకుని తన పొలంలో నాటాడు. నీ విత్తనాలన్నింటిలో అది చిన్నది అయినప్పటికీ అది పెరిగినప్పుడు అది తోట మొక్కలలో పెద్దది మరియు చెట్టు అవుతుంది. తద్వారా ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలలో కూర్చుంటాయి. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసిన ఈస్ట్ లాంటిది. అది పిండిలో పనిచేసేంతవరకు పెద్ద మొత్తంలో పిండిలో కలుపుతుంది. పరలోక రాజ్యం పొలంలో దాచిన నిధి లాంటిది. ఒక మనుష్యుడు దానిని కనుగొనినప్పుడు అతడు దానిని మరల దాచిపెట్టి సంతోషముతో వెళ్లి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు. పరలోక రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వ్యాపారి లాంటిది. అతను చాలా విలువైనదాన్ని కనుగొన్నప్పుడు అతను వెళ్లి తన వద్ద ఉన్నదంతా అమ్మి కొన్నాడు. మరోసారి పరలోక రాజ్యం సరస్సులోకి దింపబడిన మరియు అన్ని రకాల చేపలను పట్టుకున్న వల లాంటిది. అది నిండడంతో మత్స్యకారులు దానిని ఒడ్డుకు చేర్చారు. అప్పుడు వారు కూర్చుని మంచి చేపలను బుట్టలలో సేకరించారు. కాని చెడ్డ వాటిని విసిరారు. యుగాంతంలో ఇలాగే ఉంటుంది. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుచేసి రోదనలు మరియు పళ్ళు కొరుకుతూ మండుతున్న కొలిమిలో వారిని పడవేస్తారు. ఏమనుకుంటున్నారు? ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉంటే వాటిలో ఒకటి పారిపోతే అతను 99 గొర్రెలను కొండలపై వదిలి సంచరించిన దానిని వెతకడానికి వెళ్లలేదా? అతను దానిని కనుగొంటే నేను మీతో నిజం చెప్తున్నాను, అతను సంచరించని 99 గొర్రెల కంటే ఆ ఒక్క గొర్రె గురించి సంతోషిస్తాడు. అలాగే పరలోకంలో ఉన్న మీ తండ్రి ఈ చిన్నవాళ్లలో ఎవరినీ పోగొట్టుకోవడానికి ఇష్టపడడు. కాబట్టి పరలోక రాజ్యం తన సేవకులతో లెక్కలు తేల్చాలని కోరుకునే రాజు లాంటిది. అతను సెటిల్మెంట్ ప్రారంభించినప్పుడు అతనికి 10,000 తలాంతులు బాకీ ఉన్న వ్యక్తిని అతని వద్దకు తీసుకువచ్చారు. అతను చెల్లించలేనందున యజమాని అతనిని మరియు అతని భార్య మరియు అతని పిల్లలను మరియు అతనికి ఉన్నదంతా అమ్మి అప్పు తీర్చమని ఆదేశించాడు. సేవకుడు అతని ముందు మోకాళ్లపై పడ్డాడు. నాతో ఓపికగా ఉండు, నేను అన్నీ తిరిగి చెల్లిస్తాను అని వేడుకున్నాడు. సేవకుని యజమాని అతనిపై జాలిపడి అప్పు రద్దు చేసి అతనిని విడిచిపెట్టాడు. కాని ఆ సేవకుడు బయటికి వెళ్లినప్పుడు అతనికి 100 దేనారీలు బాకీ ఉన్న తన తోటి సేవకులలో ఒకరిని అతను కనుగొన్నాడు. అతను అతనిని పట్టుకుని గొంతు కోయడం ప్రారంభించాడు. నువ్వు నాకు ఇవ్వాల్సినవి తిరిగి చెల్లించు, అతని తోటి సేవకుడు మోకాళ్లపై పడి నాతో ఓపికగా ఉండు, నేను నీకు తిరిగి చెల్లిస్తాను అని వేడుకున్నాడు. కాని అతను నిరాకరించాడు. బదులుగా అతను వెళ్లి అప్పు తీర్చేంతవరకు ఆ వ్యక్తిని జైలులో పెట్టాడు. ఇతర సేవకులు ఏమి జరిగిందో చూసి వారు చాలా బాధపడ్డారు మరియు వెళ్లి జరిగినదంతా తమ యజమానికి చెప్పారు. అప్పుడు యజమాని సేవకుడిని లోపలికి పిలిచాడు. దుష్ట సేవకుడా, నువ్వు నన్ను వేడుకున్నందున నేను మీ అప్పు మొత్తాన్ని రద్దు చేశాను. నేను నీమీద కనికరించినట్లే నీ తోటి సేవకుని మీద కూడా దయచూపాలి కదా. కోపంతో అతని యజమాని అతనికి బాకీ ఉన్నదంతా తిరిగి చెల్లించే వరకు హింసించటానికి అతన్ని జైలర్లకు అప్పగించాడు. మీరు మీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించినంతవరకు నా పరలోకపు తండ్రి మీలో ప్రతి ఒక్కరితో ఇలాగే వ్యవహరిస్తారు. పరలోక రాజ్యం తన ద్రాక్షతోటలో పనిచేయడానికి, మనుష్యులను పెట్టుకోవడానికి ఉదయాన్నే బయలుదేరిన భూస్వామి లాంటిది. ఆ రోజు వారికి 1 దేనారస్ చెల్లించడానికి అంగీకరించి వారిని తన ద్రాక్షతోటలోకి పంపాడు. దాదాపు 3 గంటకు అతడు బయటికి వెళ్లి మార్కెట్లో ఇతరులు ఏమీ చేయకుండా నిలబడి ఉండడం చూశాడు. మీరు కూడా వెళ్లి నా ద్రాక్షతోటలో పనిచేయండి, సరైనది నేను మీకు చెల్లిస్తాను అని వాళ్లతో చెప్పాడు. కాబట్టి వారు వెళ్లారు. అతను 6 గంట మరియు 9 గంటకు మళ్లీ బయటకు వెళ్లి అదే పనిచేశాడు. దాదాపు 11 గంటకు అతను బయటికి వెళ్లి చుట్టూ ఇంకా ఇతరులు నిలబడి ఉండడం చూశాడు. అతను వారిని, మీరు రోజంతా ఏమీ చేయకుండా ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నారు? ఎందుకంటే మమ్మల్ని ఎవరూ నియమించలేదు అని వారు సమాధానం ఇచ్చారు. మీరు కూడా వెళ్లి నా ద్రాక్షతోటలో పనిచేయండి అని వాళ్లతో చెప్పాడు. సాయంత్రం కాగానే ద్రాక్షతోట యజమాని తన యజమానితో పనివారిని పిలిపించి, చివరిగా వచ్చిన వారి నుండి మొదలుకుని మొదటి వారి వరకు వారికి కూలి చెల్లించండి. దాదాపు 11 గంటకు కూలికి వచ్చిన పనివాళ్లు వచ్చి ఒక్కొక్కరు 1 దేనారం అందుకున్నారు. కాబట్టి మొదట నియమించబడిన వారు వచ్చినప్పుడు వారు మరింత పొందుతారని ఆశించారు. అయితే వారిలో ఒక్కొక్కరికి 1 దేనారస్ కూడా వచ్చింది. అది అందుకోగానే భూ యజమానిపై గుసగుసలాడారు. చివరగా కూలికి వచ్చిన ఈ మనుష్యులు 1 గంట మాత్రమే పనిచేశారు. మీరు పని భారాన్ని మరియు పగటి వేడిని భరించిన మాతో సమానంగా చేశారు అని వారు చెప్పారు. కాని అతను వారిలో ఒకరికి సమాధానమిచ్చాడు. మిత్రమా, నేను మీకు అన్యాయం చేయడం లేదు. మీరు 1 దేనారస్ కోసం పనిచేయడానికి అంగీకరించలేదా? మీ జీతం తీసుకుని వెళ్ళండి. నేను మీకు ఇచ్చినట్లే చివరిగా నియమించిన వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నాను. నా స్వంత డబ్బుతో నేను కోరుకున్నది చేసుకునే హక్కు నాకు లేదా? లేక నేను ఉదారంగా ఉన్నందుకు మీరు అసూయపడుతున్నారా? కాబట్టి చివరిది మొదటిది మరియు మొదటిది చివరిది. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. అతడు మొదటివాని దగ్గరకు వెళ్లి, కుమారా, ఈరోజు వెళ్లి ద్రాక్షతోటలో పనిచేయి అన్నాడు. నేను చేయను అని అతను సమాధానమిచ్చాడు. కాని తరువాత అతను తన మనసు మార్చుకుని వెళ్లాడు. అప్పుడు తండ్రి అవతలి కొడుకు వద్దకు వెళ్లి అదే మాట చెప్పాడు. చేస్తాను సార్ అని సమాధానమిచ్చాడు కాని వెళ్లలేదు. ఇద్దరిలో ఎవరు తన తండ్రి కోరుకున్నది చేశాడు? పన్ను వసూలు చేసేవారు మరియు వేశ్యలు మీకు ముందుగా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు. యోహాను నీకు నీతి మార్గమును చూపుటకు నీ యొద్దకు వచ్చెను, నీవు అతనిని నమ్మలేదుగాని పన్ను వసూలు చేసేవారును వేశ్యలను నమ్మిరి. మరియు మీరు దీనిని చూసిన తర్వాత కూడా మీరు పశ్చాత్తాపపడి ఆయనను విశ్వసించలేదు. ఒక భూస్వామి ఒక ద్రాక్షతోట నాటాడు. దాని చుట్టూ గోడ వేసి దానిలో ద్రాక్షారసం తవ్వి కావలికోట నిర్మించాడు. ఆ తర్వాత అతను ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకు తీసుకుని ప్రయాణానికి బయలుదేరాడు. కోతకాలం సమీపించినప్పుడు అతను తన పండ్లను సేకరించడానికి కౌలుదారుల వద్దకు తన సేవకులను పంపాడు. కౌలుదారులు అతని సేవకులను పట్టుకున్నారు. వారు ఒకరిని కొట్టారు, మరొకరిని చంపారు, మరియు మూడవదానిని రాళ్లతో కొట్టారు. అప్పుడు అతను వారి వద్దకు ఇతర సేవకులను పంపాడు. మొదటిసారి కంటే ఎక్కువ మరియు అద్దెదారులు వారితో అదేవిధంగా వ్యవహరించారు. చివరగా అతను తన కొడుకును వారి వద్దకు పంపాడు. వారు నా కొడుకును గౌరవిస్తారు అని అతను చెప్పాడు. అయితే కౌలుదారులు కొడుకును చూడగానే ఒకరితో ఒకరు, ఇతనే వారసుడు, రండి అతన్ని చంపి వారసత్వాన్ని తీసుకుంటాం. కాబట్టి వారు అతనిని పట్టుకుని ద్రాక్షతోటలో నుండి బయటకు విసిరి చంపారు. కాబట్టి ద్రాక్షతోట యజమాని వచ్చినప్పుడు అతను ఆ కౌలుదారులను ఏమి చేస్తాడు? అతను ఆ దౌర్భాగ్యులను దౌర్భాగ్యస్థితికి తీసుకువస్తాడు. వారు జవాబిచ్చారు, మరియు అతను ద్రాక్షతోటను ఇతర కౌలుదారులకు కౌలుకు ఇస్తాడు. అతను కోత సమయంలో పంటలో తన వాటాను అతనికి ఇస్తాడు. బిల్డర్లు తిరస్కరించిన రాయి ముద్దరాయి అయింది. ప్రభువు దీన్ని చేశాడు. ఇది మన దృష్టికి అద్భుతంగా ఉంది. కాబట్టి దేవుని రాజ్యం మీ నుండి తీసివేయబడుతుందని మరియు దాని ఫలాలను ఇచ్చే ప్రజలకు ఇవ్వబడుతుందని నేను మీకు చెప్తున్నాను. ఈ రాయి మీద పడినవాడు ముక్కలుగా విరిగిపోతాడు, కాని అది ఎవరిపై పడుతుందో అతను నలిగిపోతాడు. ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు యేసు ఉపమానాలు విన్నప్పుడు అతను తమ గురించి మాట్లాడుతున్నాడని తెలుసుకున్నారు. వారు బంధించడానికి మార్గం వెతికారు. అయితే ఆయన ప్రవక్త అని ప్రజలు భావించారు. కాబట్టి వారు జనసమూహానికి భయపడిపోయారు. పరలోక రాజ్యం తన కుమారునికి వివాహ విందును సిద్ధం చేసిన రాజు లాంటిది. విందుకు ఆహ్వానించబడిన వారి వద్దకు ఆయన తన సేవకులను పంపి రమ్మని చెప్పగా వారు రావడానికి నిరాకరించారు. అప్పుడు అతను మరికొంతమంది సేవకులను పంపి, నేను విందు సిద్ధం చేశానని ఆహ్వానించబడిన వారితో చెప్పండి, నా ఎద్దులు మరియు లావుగా ఉన్న పశువులు కసాయి చేయబడ్డాయి మరియు ప్రతిదీ సిద్ధంగా ఉంది, పెళ్లి విందుకు రండి. కాని వారు పట్టించుకోలేదు మరియు బయలుదేరారు. ఒకరు అతని ఫీల్డ్కు, మరొకరు అతని వ్యాపారానికి. మిగిలినవారు అతని సేవకులను పట్టుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించి చంపారు. రాజుకు కోపం వచ్చింది. అతడు తన సైన్యాన్ని పంపి ఆ హంతకులను నాశనం చేసి వారి నగరాన్ని తగలబెట్టాడు. అప్పుడు అతను తన సేవకులతో, వివాహ విందు సిద్ధంగా ఉంది, కాని నేను ఆహ్వానించిన వారు రావడానికి అర్హులు కాదు. వీధి మూలలకు వెళ్లి మీకు దొరికిన వారిని విందుకు ఆహ్వానించండి. కాబట్టి సేవకులు వీధుల్లోకి వెళ్లి మంచి మరియు చెడ్డ వారందరినీ ఒకచోట చేర్చారు, మరియు పెళ్లి మండపం అతిథులతో నిండిపోయింది. కాని రాజు అతిథులను చూడటానికి వచ్చినప్పుడు అక్కడ పెళ్లి బట్టలు ధరించని ఒక వ్యక్తిని గమనించాడు. మిత్రమా, పెళ్లి బట్టలు లేకుండా ఎలా వచ్చావు అని అడిగాడు. మనిషి నోరు మెదపలేదు. అప్పుడు రాజు పరిచారకులతో, అతన్ని చేతులు మరియు కాళ్లు కట్టి బయట చీకటిలో పడవేయండి. అక్కడ ఏడుపు మరియు పళ్ళు కురుకుట ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఆహ్వానించబడ్డారు కాని కొంతమంది ఎంపిక చేయబడతారు. యేసు సద్దూకయ్యులను నిశ్శబ్దం చేశాడని విని పరిసయ్యులు గుమిగూడారు. వారిలో ఒక ధర్మశాస్త్ర నిపుణుడు అతనిని ఈ ప్రశ్నతో పరీక్షించాడు. బోధకుడా, ధర్మశాస్త్రంలో గొప్ప ఆజ్ఞయేది? యేసు ఇలా జవాబిచ్చాడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించుము. ఇది మొదటి మరియు గొప్ప ఆజ్ఞ. మరియు రెండవది అలాంటిది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలు ఈ రెండు ఆజ్ఞలపై ఆధారపడి ఉన్నారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, దేవుడు ప్రేమ, అందుకే వారు గొప్పవారు. వ్యాఖ్యను ముగించు. అప్పుడు యేసు ఇలా అన్నాడు, ధర్మశాస్త్ర పండితులు మరియు పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చున్నారు. కాబట్టి మీరు వారికి లోబడాలి మరియు వారు మీకు చెప్పేదంతా చేయాలి. అయితే వారు చేసేది చేయవద్దు, ఎందుకంటే వారు బోధించే వాటిని పాటించరు. వాళ్లు చేసేదంతా మగవాళ్లు చూసేలా చేస్తారు. మీరు రబ్బీ అని పిలవబడరు, ఎందుకంటే మీకు ఒక గురువు ఉన్నారు మరియు మీరందరూ సోదరులు. భూమిపై ఎవరినీ మీ తండ్రి అని పిలవకండి, ఎందుకంటే మీకు స్వర్గంలో ఉన్న ఒక తండ్రి ఉన్నారు. మీకు బోధకులు అని కూడా చెప్పకండి, ఎందుకంటే మీకు ఒకరు ఉన్నారు. బోధకుడు క్రీస్తు. మీలో గొప్పవాడు మీ సేవకుడు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, మరియు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య. లేఖకులు మరియు పరిసయ్యులు వారి స్వంత బోధనలను అనుసరించలేదు, అందుకే ఆయన కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. వ్యాఖ్యను ముగించు. బాధలు. అయ్యో గుడ్డి మార్గదర్శకులారా, మీరు ఇలా అంటారు, ఎవరైనా దేవాలయంపై ప్రమాణం చేస్తే దాని అర్థం ఏమీ లేదు, కాని ఎవరైనా ఆలయ బంగారంపై ప్రమాణం చేస్తే అతను తన ప్రమాణానికి కట్టుబడి ఉంటాడు. గుడ్డి మూర్ఖులారా, ఏది గొప్పది, బంగారమా లేక బంగారాన్ని పవిత్రంగా చేసే దేవాలయమా? మీరు కూడా ఇలా అంటారు, ఎవరైనా బలిపీఠం మీద ప్రమాణం చేస్తే దాని అర్థం ఏమీ లేదు, కాని ఎవరైనా దానిమీద ఉన్న బహుమతిపై ప్రమాణం చేస్తే అతను తన ప్రమాణానికి కట్టుబడి ఉంటాడు. అంధులారా, ఏది గొప్పది, బహుమతి లేదా బహుమతిని పవిత్రంగా చేసే బలిపీఠం? కాబట్టి బలిపీఠం మీద ప్రమాణం చేసేవాడు దానిమీద మరియు దానిపై ఉన్న ప్రతిదానిపై ప్రమాణం చేస్తాడు, మరియు దేవాలయం మీద ప్రమాణం చేసేవాడు దానిమీద మరియు దానిలో నివసించేవారిపై ప్రమాణం చేస్తాడు, మరియు స్వర్గం మీద ప్రమాణం చేసేవాడు దేవుని సింహాసనంపై మరియు దానిపై కూర్చున్న వ్యక్తిపై ప్రమాణం చేస్తాడు. ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, కపటులారా, మీరు మనుషుల ముఖాల్లో పరలోక రాజ్యాన్ని మూసివేశారు. మీరే ప్రవేశించరు, ప్రయత్నించేవారిని లోపలికి రానివ్వరు. ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, కపటులారా, ఒక వ్యక్తిని గెలవడానికి మీరు భూమి మరియు సముద్రం మీదుగా ప్రయాణం చేస్తారు, మరియు అతను ఒక వ్యక్తి అయినప్పుడు మీరు అతనిని మీకంటే రెట్టింపు నరకపు కొడుకుగా చేస్తారు. ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, కపటులారా, మీరు మీ సుగంధ ద్రవ్యాలలో పదవ వంతు ఇస్తారు, పుదీనా, మెంతులు మరియు జీలకర్ర, కాని మీరు చట్టంలోని ముఖ్యమైన విషయాలైన న్యాయం, దయ మరియు విశ్వాసాన్ని విస్మరించారు. మీరు మునుపటి వాటిని విస్మరించకుండా రెండవదాన్ని ఆచరించాలి. గుడ్డి మార్గదర్శకులారా, మీరు దోమను వడకట్టి ఒంటెను మింగేస్తారు. ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, కపటులారా, మీరు కప్పు మరియు డిష్ వెలుపల శుభ్రం చేస్తారు, కాని లోపల అవి దురాశ మరియు స్వీయభోగంతో నిండి ఉన్నాయి. అంధ పరిసయ్యుడు, మొదట కప్పు మరియు డిష్ లోపల శుభ్రం చేయండి, ఆపై బయట కూడా శుభ్రంగా ఉంటుంది. ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, కపటులారా, మీరు తెల్లని సమాధుల వలె ఉన్నారు, అవి బయటికి అందంగా కనిపిస్తున్నాయి కాని లోపల చనిపోయిన వారి ఎముకలు మరియు ప్రతిదీ అపవిత్రంగా ఉన్నాయి. అదేవిధంగా మీరు బయట ప్రజలకు నీతిమంతులుగా కనిపిస్తారు, కాని లోపల మాత్రం కపటత్వం మరియు దుష్టత్వంతో నిండి ఉన్నారు. ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, కపటులారా, మీరు ప్రవక్తలకు సమాధులు కట్టి నీతిమంతుల సమాధులను అలంకరిస్తారు, మరియు మీరు మేము మా పూర్వీకుల రోజుల్లో జీవించినట్లయితే ప్రవక్తల రక్తాన్ని చిందించడంలో వారితో పాలు పంచుకోము అని మీరు అంటున్నారు. కాబట్టి మీరు ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే సాక్ష్యం చెప్పుకుంటారు. మీ పూర్వీకుల పాపపు కొలమానాన్ని పూరించండి. పాములారా, వైపర్ల సంతానం, మీరు నరకానికి శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? అందుచేత నేను మీకు ప్రవక్తలను, జ్ఞానులను, బోధకులను పంపుతున్నాను. వారిలో కొందరిని మీరు చంపి సిలువ వేస్తారు, ఇతరులను మీ సమాజ మందిరాలలో కొరడాలతో కొట్టండి మరియు పట్టణం నుండి పట్టణానికి వెంబడిస్తారు. కాబట్టి నీతిమంతుడైన హేబెల్ రక్తం నుండి మీరు ఆలయానికి మరియు బలిపీఠానికి మధ్య హత్య చేసిన బెరెకియా కొడుకు జెకరియా రక్తం వరకు భూమిపై చిందిన నీతిమంతుల రక్తమంతా మీపైకి వస్తుంది. నేను మీతో నిజం చెప్తున్నాను, ఇవన్నీ ఈ తరానికి వస్తాయి. మోషే ఇచ్చిన ఒడంబడిక యుగం ముగింపు దశకు చేరుకుంది. యెరూషలేమా, జెరూసలేమా, ప్రవక్తలను చంపి నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టేవాడా, నీ ఇల్లు మీకు నిర్జనమైపోయింది. నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను, ఇక్కడ ఒక రాయి మరొకదానిపై ఉండదు, అందరూ పడగొట్టబడతారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య. AD 70లో రోమన్ జెరూసలేం ముట్టడి ద్వారా వారి విలువైన వంశావళి రికార్డులన్నీ ధ్వంసమయ్యాయి. కాబట్టి యూదులు డేవిడ్ వంశానికి చెందిన మరొక మెస్సీయను పేర్కొనడానికి లేదా పాత ఒడంబడిక ప్రధాన పూజారిని క్రీస్తు ఇప్పుడు ప్రధాన యాజకునిగా గుర్తించడానికి తిరుగులేని రుజువును కలిగి ఉండలేరు. కాబట్టి మోషే ద్వారా ఇవ్వబడిన ఒడంబడిక నెరవేరుతుంది. వ్యాఖ్యను ముగించు. మీరు యుద్ధాల గురించి మరియు యుద్ధాల గురించి వింటారు, కానీ మీరు భయపడకుండా చూసుకోండి. అలాంటివి జరగాలి, కానీ అంతం ఇంకా రావలసి ఉంది. జాతికి వ్యతిరేకంగా దేశం, రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యం పెరుగుతుంది. వివిధ ప్రాంతాలలో కరువులు మరియు భూకంపాలు వస్తాయి. ఇవన్నీ ప్రసవ వేదనకు నాంది. మీరు హింసించబడటానికి మరియు చంపబడటానికి అప్పగించబడతారు, మరియు నా కారణంగా మీరు అన్ని దేశాలచే ద్వేషించబడతారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: క్రీస్తు ఇచ్చిన కొత్త ఒడంబడిక యొక్క పుట్టుక, దేవుని కుమారుడు యూదులు మరియు రోమన్ సామ్రాజ్యం రెండింటి ద్వారా హింసించడం ద్వారా చాలా బాధతో వస్తాడు. వ్యాఖ్యను ముగించు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: యూదులు యేసు మెస్సీయ అనే అద్భుతాలు మరియు ఇతర సాక్ష్యాలను అంగీకరించలేదు, కాబట్టి మోక్షాన్ని మరియు శాశ్వత జీవితాన్ని అందించే కొత్త ఒడంబడిక అమలు చేయబడినప్పుడు వారు దానిని తిరస్కరించారు మరియు క్రీస్తు మరియు అతని కొత్త ఒడంబడిక యొక్క అనుచరులను హింసించడం ప్రారంభించారు. వ్యాఖ్యను ముగించు. ఆ సమయంలో పరలోక రాజ్యం వరుడి రాక కోసం ఎదురుచూస్తున్న వారిలా ఉంటుంది. కొందరు సిద్ధమయ్యారు, మరికొందరు లేరు. సిద్ధపడని వారిని వివాహ విందుకు అనుమతించలేదు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: సిద్ధపడని వారు క్రీస్తు మరియు అతని కొత్త ఒడంబడికను తిరస్కరించేవారు మరియు స్వర్గంలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు. వ్యాఖ్యను ముగించు. యేసుకు తన ప్రాయశ్చిత్త బలి సమయము సమీపించిందని తెలిసియున్న సమస్తమును తెలుసుకుని తన శిష్యులతో కూడియుండి ఈజిప్టు బానిసత్వం నుండి తప్పించుకున్న వారికి బానిసత్వం నుండి విముక్తిని గుర్తుచేసే యూదుల పాస్ ఓవర్లో పాల్గొనండి. అతని ప్రాయశ్చిత్త త్యాగం యొక్క స్మారక చిహ్నాన్ని అమలు చేయండి. పాపం నుండి నిష్క్రమించడానికి మరియు అతని క్షమాపణ మరియు మోక్షానికి సంబంధించిన ప్రతిపాదనను అంగీకరించిన వారికి పాపం యొక్క బానిసత్వం నుండి విముక్తిని గుర్తుచేస్తుంది. అతని ద్రోహిని గుర్తించండి. యేసు దుఃఖంతో మునిగిపోయాడు. నా తండ్రి, సాధ్యమైతే ఈ కప్పు, అతని సిలువ నా నుండి తీసివేయబడుగాక. అయినప్పటికీ నేను కోరినట్లు కాదు, నీ ఇష్టం వచ్చినట్లు అని ప్రార్థించాడు. ప్రధాన యాజకుల నుండి మరియు ప్రజల పెద్దల నుండి పంపబడిన కత్తులు మరియు గద్దలు పట్టుకున్న పెద్ద సమూహంతో యూదా యేసును బంధించాడు. పాపక్షమాపణ కోసం అవసరమైన ప్రాయశ్చిత్త త్యాగం యేసు సిలువ. యేసును బంధించినవారు ఆయనను ప్రధాన యాజకుడైన కయఫా వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ ధర్మశాస్త్రవేత్తలు మరియు పెద్దలు సమావేశమయ్యారు. వారు యేసుకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం కోసం వెతుకుతున్నారు. తద్వారా వారు అతన్ని చంపారు. వారు అతని ముఖం మీద ఉమ్మివేసి పిడికిలితో కొట్టారు. ఇతరులు అతనిని చెంపదెబ్బ కొట్టారు. ఉదయం ఉదయాన్నే ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు అందరూ యేసును చంపాలనే నిర్ణయానికి వచ్చారు. వారు అతనిని బంధించి తీసుకువెళ్లి గవర్నర్ అయిన పిలాతుకు అప్పగించారు. యేసు గవర్నరు ఎదుట నిలువగా, గవర్నరు, నువ్వు యూదుల రాజువా అని అడిగాడు. అవును, నువ్వు చెప్పినట్లే అని యేసు జవాబిచ్చాడు. అయితే క్రీస్తు అని పిలువబడే యేసుతో నేను ఏమి చేయాలి అని పిలాతు అడిగాడు. వారందరూ అతన్ని సిలువ వేయండి. ఎందుకు? ఏం నేరం చేశాడు అని పిలాతు అడిగాడు. పిలాతు అల్లరిమూకకు లొంగి బరబ్బను విడిచిపెట్టాడు. అయితే అతడు యేసును కొరడాలతో కొట్టి సిలువ వేయడానికి అప్పగించాడు. వారు ఆయనను సిలువ వేసిన తరువాత చీట్లు వేసి అతని బట్టలు పంచుకున్నారు మరియు కూర్చుని వారు అక్కడ అతనిని కాపలాగా ఉంచారు. అతని తలపై వారు అతనిపై వ్రాతపూర్వక అభియోగాన్ని ఉంచారు. ఈయన యూదుల రాజు అయిన యేసు. యేసు మళ్లీ బిగ్గరగా అరిచాడు. అతను తన ఆత్మను విడిచిపెట్టాడు. అతను మరణించాడు. ఆ సమయంలో గుడి తెరపై నుండి కింద వరకు రెండు ముక్కలైంది. భూమి కంపించి రాళ్లు చీలిపోయాయి. సమాధులు విరిగిపోయాయి మరియు మరణించిన చాలామంది పవిత్ర వ్యక్తుల మృతదేహాలు సజీవంగా లేచబడ్డాయి. వారు సమాధుల నుండి బయటకు వచ్చి యేసు పునరుద్ధానమైన తర్వాత పరిశుద్ధ పట్టణంలోకి వెళ్లి అనేకులకు కనిపించారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: తెర తెరిచినప్పుడు దేవుని సన్నిధి ఇకపై నివసించనందున అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశద్వారం తెరవబడింది. వ్యాఖ్యను ముగించు. జోసెఫ్ అరిమథియా నుండి మృతదేహాన్ని తీసుకుని దానిని శుభ్రమైన నారగుడ్డలో చుట్టి అతను బండను కత్తిరించిన తన స్వంత కొత్త సమాధిలో ఉంచాడు. అతను సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయిని దొర్లించి వెళ్లిపోయాడు. పునరుద్ధానం. విశ్రాంతి దినం తర్వాత వారంలోని మొదటిరోజు తెల్లవారుజామున మాగ్డలీన్ మరియా మరియు ఇతర మేరీ సమాధిని చూడటానికి వెళ్లారు. అక్కడ భయంకరమైన భూకంపం సంభవించింది, ఎందుకంటే ప్రభువు దూత స్వర్గం నుండి దిగివచ్చి సమాధి వద్దకు వెళ్లి రాయిని వెనక్కి తిప్పి దానిపై కూర్చున్నాడు. అతని స్వరూపం మెరుపులా ఉంది మరియు అతని బట్టలు మంచులా తెల్లగా ఉన్నాయి. దేవదూత స్త్రీలతో, భయపడకండి, ఎందుకంటే మీరు సిలువ వేయబడిన యేసుకోసం వెతుకుతున్నారని నాకు తెలుసు. అతను ఇక్కడ లేడు, అతను లేచాడు. 11 మంది శిష్యులు గలిలయకు వెళ్లమని యేసు చెప్పిన కొండకు వెళ్లారు. వారు ఆయనను చూచి ఆయనను ఆరాధించారు, కాని కొందరు సందేహించారు. అప్పుడు యేసు వారి దగ్గరికి వచ్చి, పరలోకంలోనూ భూమిపైనూ సర్వాధికారాలు నాకు ఇవ్వబడ్డాయి, కాబట్టి మీరు వెళ్లి అన్ని దేశాలను శిష్యులనుగా చేసుకోండి, తండ్రి మరియు కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మమిచ్చి ముంచండి, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతిదానిని పాటించమని వారికి బోధించండి. మాథ్యూ నుండి ముఖ్య అంశాలు. మెస్సీయ దావీదు వంశస్థుడు కాబట్టి యేసు వంశావళి యూదులకు చాలా ముఖ్యమైనది మరియు ఈ రికార్డులు రుజువు. యేసు బోధలు అతని అద్భుతాల ద్వారా ధృవీకరించబడ్డాయి. అహంకారం, అధికారం మరియు ప్రతిష్ట చాలామందిని వినకుండా, అర్థం చేసుకోకుండా మరియు యేసువారి దీర్ఘకాల మెస్సీయ అని రుజువులను అంగీకరించకుండా చేసింది. మోషే ద్వారా ఇజ్రాయెల్తో చేసిన ఒడంబడిక యూదులకే కాకుండా మొత్తం మానవారికి క్రీస్తుచే స్థాపించబడిన కొత్త ఒడంబడిక నుండి నెరవేరింది. పాపక్షమాపణ కోసం క్రీస్తు తన భూసంబంధమైన జీవితాన్ని ఇష్టపూర్వకంగా అర్పించాడు. మరణం మరియు సమాధి నుండి క్రీస్తు పునరుత్థానం అనేది ఆధ్యాత్మిక మరణంపై సాతాను మనిషిపై పట్టు సాధించిన విజయం.